ఉభయపక్షాల సేనల యొక్క సమీకరణం జరుగుతూ ఉంది. ధర్మరాజు యొక్క ఆహ్వానం మేరకి వివిధ దేశాలకు సంబంధించినటువంటి రాజులు తమ యొక్క సేనల్ని వెంటబెట్టుకొని పాండవులకి సహాయంగా వస్తూ ఉన్నారు. మహావీరుడైనటువంటి సాత్యకి చతురంగ బలాలతో కూడినటువంటి ఒక అక్షోహిణి సేనతోటి ధర్మరాజుని సమీపిస్తున్నాడు. సాత్యకి ఎంతో కాలం నుంచి పాండవుల వైపున తాను యుద్ధం చేయాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి వాడు. అందుకే సాత్యకి ప్రత్యేకంగా ఆహ్వానం లేకపోయినా ఆ సాత్యకి మాత్రం పాండవులకి సహాయం చేయాలని, ఆ పాండవుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి అదిగో అక్షోహిణి సేనను తీసుకొని వచ్చాడు. అలాగే చేది భూపాలుడైనటువంటి శిశుపాలుని యొక్క కుమారుడు దృష్టకేతు ఒక అక్షోహిణి సేనతోటి పాండవులను చేరాడు. శిశుపాలుడు ఎవరు అంటే కుంతీదేవి యొక్క సోదరి కుమారుడు. అంటే పాండవులకి శిశుపాలుడు సోదరుడు అవుతాడు, అంటే అక్క చెల్లెళ్ళ బిడ్డలు. అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడి మీద ద్వేషం ఉంది కాబట్టి ఆ శ్రీకృష్ణుడి చేతిలో మరణించాడు. మరి ఆ శిశుపాలుడి కొడుకు దృష్టకేతువు అక్షోహిణి సేనతోటి పాండవ పక్షంలోకి వచ్చాడు. ఇక మరొకరు జరాసంధుని యొక్క కుమారుడు, మగధ దేశాధీశ్వరుడు అయినటువంటి జరాసంధుని యొక్క కుమారుడు, మహాబలవంతుడైనటువంటి వాడు జయత్సేనుడు. ఇతనికే సహదేవుడు అనేటువంటి పేరు కూడా ఉంది. ఒక అక్షోహిణి సేనతోటి ఆయన వస్తున్నాడు. ఇక సముద్ర ద్వీపవాసులైనటువంటి పాండ్యరాజు ఉన్నాడు, నిజంగా మహాబలవంతుడైనటువంటి వాడు. ఆయన కూడా కేవలం పాండవులకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉన్నాడు. ఇక మహారాజులైనటువంటి పుత్రులు దృష్టజుమ్నుడు, శిఖండి, యుధామన్యుడు, ఉత్తమౌజుడు మొదలైనటువంటి వాళ్ళతో, అలాగే మహాబలవంతులైనటువంటి సోదరులు సత్యవ్రతుడు, సత్యసేనుడు మొదలైనటువంటి వాళ్ళతో కలిసి చతురంగ బలాలను వెంటబెట్టుకొని ద్రుపద మహారాజు ధర్మరాజు దగ్గరికి వస్తున్నాడు. పాండవులకి మామగారు, ద్రౌపదీదేవికి తండ్రి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాంచాల సేన చాలా సారవంతమైనటువంటి సేన ఈ పాండవులకి లభిస్తూ ఉంది. అలాగే వాహినీపతి అని పేరు పొందినటువంటి విరాట మహారాజు తన యొక్క కుమారులైనటువంటి ఉత్తరుడు, శంఖుడు, శ్వేతుడు అనేటువంటి వాళ్ళతో పర్వతరాజులతో కలిసి, అంటే పర్వత ప్రాంతంలో ఉండేటువంటి రాజులతో కలిసి ఒక అక్షోహిణి సేనతో ధర్మరాజు యొక్క సేనలో కలిసిపోయాడు. అలాగే అంధక వీరుడు, అంటే యాదవుల్లో నాలుగు జాతులు ఉన్నాయి, యదు, ఉష్ణి, భోజ, అంధక అని. ఆ అంధక వీరుడైనటువంటి చేకితానుడు ఒక అక్షోహిణి సేనతో వస్తున్నాడు పాండవులకి సహాయార్థమై. ఇంకా వివిధ దేశాల దిశలైనటువంటి రాజులు ఉన్నారు. అలాగే కేకయులు ఐదుగురు కూడా తమ రాజ్యాన్ని తాము తిరిగి పొందాలి అనేటువంటి భావనతో వాళ్ళు కూడా పాండవుల వైపు వచ్చారు. ఇలా మొత్తం 7 అక్షోహిణుల సేన కౌరవులతో యుద్ధం చేయడానికి పాండవులకి సమకూరింది. ఈ 7 అక్షోహిణుల సేనలో కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే అందరూ కూడా బంధుత్వంతో, ఎంతో ప్రేమతోటి వచ్చినటువంటి వాళ్ళే. అంటే పాండవుల కోసం ప్రాణాలైనా వదలాలి అనేటువంటి భావంతో వచ్చినటువంటి వాళ్ళు. విరాటుడేమో వియ్యంకుడు, ద్రుపదుడేమో మామగారు. ఇక సరే, ద్రుపదుడి యొక్క సేన చాలా సారవంతమైనటువంటి సేన. ఇక సాత్యకి, చేకితానుడు ఇద్దరు కూడా యదువంశంలో ఉన్నటువంటి వాడు. అలాగే మరి సోదరుడైనటువంటి వాడు చేతిరాజు అయినటువంటి శిశుపాలుడు, ఆయన యొక్క కుమారుడు దృష్టకేతుడు, వీళ్ళంతా కూడా బంధుత్వంతో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా పాండవుల వైపున ఉన్నారు. ఇలా వచ్చి 7 అక్షోహిణుల సేన పాండవుల్ని సంతోషపెడుతూ ఉంది. అదేవిధంగా దుర్యోధనుడికి సంతోషం కలిగించడం కోసమని దుర్యోధనుడి యొక్క ఆహ్వానం మేరకి ప్రాగ్జ్యోతిష పురాధీశ్వరుడైనటువంటి నరకాసురుడి యొక్క కుమారుడు భగదత్తుడు తన ప్రధానమైనటువంటి గజబలంతో, అంటే ఆయనకి ఏనుగుల బలం చాలా ఎక్కువగా ఉంది, ఆ ఏనుగుల బలంతో ఒక అక్షౌణీ సేనతో దుర్యోధనుడికి సహాయం చేయటం కోసం వస్తున్నాడు. నరకాసురుడు పాండురాజుకి స్నేహితుడు, భగదత్తుడు కూడా పాండురాజు మీద అత్యంత భక్తి కలిగినటువంటి వాడు. అటువంటి వాడు దుర్యోధనుడి వైపుకి ఎందుకు వస్తున్నాడు అంటే శ్రీకృష్ణుడి మీద కోపంతో. పాండవుల మీద ఏం కోపం లేదు, శ్రీకృష్ణుడి మీద కోపంతో. ఎందుకనంటే శ్రీకృష్ణుడు తన తండ్రి నరకాసురుడిని సంహరించాడు కాబట్టి అందుకని కౌరవపక్షంలోకి వచ్చాడు. కౌరవపక్షంలో ఎలాంటి వాడు ఉన్నారో చూడండి. అలాగే బాహ్యక దేశం నుంచి కురువంశ ప్రముఖుడైనటువంటి భూరిశ్రవుడు, తండ్రి అయినటువంటి సోమదత్తుడు తాత అయినటువంటి బాహ్యకుడితో కలిసి వస్తూ ఉన్నారు. ఈ బాహ్యకుడు ఎవరో కాదు, శంతనుడి యొక్క సోదరుడు, శంతనుడి యొక్క కుమారుడు భీష్ముడు, శంతను యొక్క సోదరుడు బాహ్యకుడు, బాహ్యుడి కుమారుడు సోమదత్తుడు, సోమదత్తుడి కుమారుడు భూరిశ్రవుడు. వీళ్ళు కురువంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ బంధువులు కనుక వీళ్ళు మాత్రం దుర్యోధను మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అంటే ధృతరాష్ట్రుడి మీద ఉన్నటువంటి భక్తితోటి ప్రేమతోటి ఎలాగైనా వాళ్ళకి మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళు ఒక అక్షౌణీ సేనతో. ఇక మద్దర్రాజు అయినటువంటి శల్యుడు మోసంతో దుర్యోధనుడి యొక్క ప్రయోగం, మాయా ప్రయోగంతో ఆ పక్షంలోకి వస్తూ ఉన్నాడు అక్షౌణీ సేనతో. కాబట్టి ఈయనేమో మోసంతో వచ్చినటువంటి వాడు. ఇక భోజ అంధక కుకుర సేనలతో కలిసి కృతవర్మ ఒక అక్షౌణీ సేనతోటి దుర్యోధనుడిని చేరుతూ ఉన్నాడు. దుర్యోధనుడికి మాట ఇచ్చాడు కృతవర్మ, నేను నీ వైపుకి వస్తానని. అలా అనటానికి కారణం ఏమిటంటే సాక్షికి పాండవుల వైపు ఉన్నాడు ఒక అక్షౌణీ సేనతో. సాక్షికతో సమానమైనటువంటి బలవంతుడైనటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు కృతవర్మ. యాదవులందరూ కూడా తటస్థంగా ఉండాలని నిర్ణయించారు. ఆ తటస్థంగా ఉండాలనుకున్నారు కాబట్టి సాక్షికి వచ్చాడు కాబట్టి కృతవర్మ దుర్యోధను వైపుకి వస్తున్నాడు. అందువల్ల దుర్యోధను మీద తీవ్రమైనటువంటి ప్రేమతో కాదు, యాదవుల యొక్క నిర్ణయం ప్రకారం వస్తున్నాడు కృతవర్మ. అలాగే సింధు సవ్యాల రాజులైనటువంటి జయద్రథుడు, సైంధవుడు, సింధు దేశపు రాజు దుర్యోధనుడికి భావమంది, దుస్సల యొక్క భర్త, గాంధారి ధృతరాష్ట్రుల యొక్క అల్లుడు సైంధవుడు ఒక అక్షౌణి సేనతో కౌరవ పక్షానికి వస్తూ ఉన్నాడు. ఇతడు మాత్రం బంధుత్వం వల్ల వచ్చినటువంటి వాడు. అంటే బంధుత్వం వల్ల వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు రెండు అక్షౌణి సేన, మిగిలినటువంటి వాళ్ళంతా వేరువేరు కారణాలతో వచ్చినటువంటి వాళ్ళే. అలాగే కాంబోజరాజు సుదక్షిణుడు యవనులతోటి శత్రులతోటి కలిసి ఒక అక్షౌణీ సేనతో దుర్యోధన పక్షంలోకి వస్తున్నాడు. ఇక మహిష్మతీపుర రాజైనటువంటి నీలుడు ఒక అక్షౌణీ సేనతో దుర్యోధన పక్షంలోకి వచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా వేరువేరు, బంధుత్వం ఏమీ లేకపోయినా దుర్యోధనుడు ముందుగానే వాళ్ళని అడగటం వల్ల వచ్చినటువంటి వాడు. ఇక అవంతి దేశాలు ఈశ్వరులైనటువంటి విందాని విందులు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక అక్షౌణీ సేనతో దుర్యోధనుడి వైపుకి వస్తున్నారు. ఈ విందాని విందులు ఎవరో కాదు, మిత్రవింద యొక్క సోదరులు. మిత్రవింద అంటే శ్రీకృష్ణుడి యొక్క భార్య. అంటే మిత్రవిందకి తండ్రి వివాహం చేయడానికి సిద్ధమై ఒక నియమం పెట్టుకున్నారు. అంటే ఎవరైతే మహావీరులైతే ఉంటారో వాళ్ళకే నా కుమార్తెని ఇస్తారని వీర్యశుల్క అంటారు. వీర్యశుల్క అంటే బలమైనటువంటి వాడికి ఇవ్వాలి. రాజులందరూ కూర్చున్నారు, శ్రీకృష్ణుడు వచ్చి నెత్తుకొని పోయాడు. ఎవరో రాడి నాతో వచ్చేవాళ్ళు ఇద్దరికి, దాంతో కోపం వచ్చింది. కాబట్టి ఈ విందాని విందులు శ్రీకృష్ణుడి మీద కోపంతో వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి కృష్ణుడి మీద కోపంతో వచ్చినటువంటి వాళ్ళలో రెండవ అక్షౌణీ సేన. ఇక కేకయ రాజులు ఉన్నారు, వీళ్ళు కూడా శ్రీకృష్ణుడి మీద కోపంతో వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా ఒక అక్షౌణీ సేనతో వచ్చారు. వీళ్ళందరూ కూడా 8 అక్షౌణుల సేన అయింది. ఇది కాక ఇంకా 3 అక్షౌణుల సేన వేరు వేరు రాజులు కొద్ది 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 సేనతో వస్తే అంతా కలిపి 3 అక్షరముల సేన అయింది. మొత్తం 11 అక్షరముల సేన దుర్యోధనుడికి సమకూరింది. పాండవులకి 7 అక్షరములు, దుర్యోధనుడికి 11 అక్షరములు, మొత్తం 18 అక్షరముల సేన ఈ కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజుల్లో సర్వనాశనం అయింది. ఈ కౌరవపక్షంలో చేరినటువంటి వాళ్ళకి ఈ 11 అక్షరముల సేనకి ఎక్కడా చోటు ఒక్క చోటు దొరకల. హస్తినాపురంలో చోటు చాలక వాళ్ళందరికీ వేరు వేరు ప్రదేశాల్లో విడుదలు ఏర్పాటు చేశారు. ఈ సైన్యం ఉండటానికి ఏర్పాటు చేశారు. అలా చేసినటువంటి ప్రదేశాల్లో పంచనదం, కురుజాంగలం, రోహితకారణ్యం, అహిచత్రం, కాలకోటం, గంగాతీరం, వాటధానం మొదలైనటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఈ సేనలను నిలిపారు. అలా నిలిపి ఉన్నటువంటి సైన్యాన్ని రాయబారిగా పాండవ రాయబారిగా వచ్చినటువంటి ద్రుపద పురోహితుడు చూశాడు. ఎందుకంటే రాయబారిగా వచ్చినటువంటి వాళ్ళు శత్రుపక్షం యొక్క ఆనుపానులు తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క బలమేమిటో బలహీనతలు ఏమిటో తెలుసుకోవాలి, అందుకోసమే రాయబారిగా వస్తారు. కాబట్టి ఇక్కడ ద్రుపద పురోహితుడు కూడా ఈ సేన మొత్తాన్ని చూచాడు. ఎంత ఉంది, ఏమిటి, ఎవరెవరి బలం ఎంత అనేటువంటి అంచనా వేసుకోవటం కోసం. అలాగే శ్రీకృష్ణుడు కూడా రాయబారానికి వచ్చినటువంటి కారణాల్లో ఒకటి అది. అందుకనే చెప్తాడు, అయినను పోయిరావలయు హస్తినకు అని ధర్మరాజుతో చెప్తాడు. అయినప్పటికీ కూడా నేను పోయిరావాలయ్యా, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే పోవాలా. ఎందుకనంటే శత్రురాజుల బలాబలంబులు చూడగవచ్చు, ఆ శత్రురాజుల యొక్క బలాబలాలు ఎట్లా ఉన్నాయో చూడాలి అన్నాడు. అలాగే రామాయణంలో ఆంజనేయుడు సీతాదేవిని వెతకటం కోసం పోయాడు. కానీ సీతాదేవిని వెతకటం కోసం పోయినా వెతికి ఆ విషయాన్ని తెలియజెప్పటం మాత్రమే కాదు ఆయన పని, రావణాసురుడితోటి మాట్లాడాలి, అతని యొక్క బలం ఏమిటో బలహీనత ఏమిటో తెలుసుకోవాలి, శ్రీరామచంద్రుడి యొక్క బలం ఏమిటో అతనికి తెలియజేయాలి, అతని గుండెల్లో గుబులు పుట్టించాలి. అలా పుట్టించి సీతాదేవిని తీసుకొచ్చి అప్పగించే వ్యక్తిగా చేయాలి. అందుకోసమే తన యొక్క బలపరాక్రమాలు ప్రదర్శించాడు, రావణాసురుడితో మాట్లాడాడు. చివరికి రావణుడి కోపం వచ్చి తోకరి నిప్పంటిస్తే లంకా నగరం మొత్తాన్ని తగలబెట్టేశాడు. 75,000 మంది సేనని ఒకే ఒక్క పొట్టలో సంహరించాడు అశోకవనంలో. అంటే ఈ ప్రకారంగా రాయబారిగా వెళ్ళినటువంటి వాడు, అంటే రాయబారిగా వెళ్ళినటువంటి వాళ్ళలో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఇక్కడ, అక్కడేమో రామాయణంలో ఆంజనేయుడు ఉన్నాడు. కానీ ఆంజనేయుడు రాయబారానికి శ్రీకృష్ణుడు రాయబారానికి కూడా తేడా ఉంది. శ్రీకృష్ణుడు రాయబారానికి వస్తున్నాడంటే కౌరవులంతా కూడా ఆయన్ని గౌరవించేటువంటి వాళ్ళు, ఆయనకి ఎదురు మాట్లాడేవాళ్ళు కాదు. ఒకవేళ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నా కానీ మాటల్లో మాత్రం వ్యతిరేకంగా ఉండటానికి వీళ్ళు ఆయన్ని గౌరవించవలసిందే. పైగా అందరికీ బంధువైనటువంటి వాడు, కొంతమందికి సాక్షాత్తు భగవంతుడు. కాబట్టి ఆయన రాయబారం ఆయనకే అంత పెద్ద కష్టమే లేదు, హాయిగా ఆడతా పాడతా చక్కగా రాయబారం చేశాడు. కానీ ఆంజనేయుడు రాయబారం అలాగా ఎంత కష్టమంటే ముందు 100 యోజనాల సముద్రాన్ని దాటాలి, అదే ఒక పెద్ద కష్టం. ఈయన హాయిగా రథానికి వచ్చేశాడు, అక్కడక్కడ విడిది చేశాడు. కానీ ఆయనకి విడిది చేయడానికి వీల్లేదు, 100 యోజనాల సముద్రం దాటేదాకా కూడా ఎక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సీతాదేవి ఎట్లా ఉంటుందో ఈయనకి తెలియదు. అక్కడ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అందరూ తెలుసు, ఈయనకి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ తెలుసు శ్రీకృష్ణుడికి. కానీ ఆంజనేయుడికి రావణుడు ఎట్టుంటాడో తెలియదు, విభీషణుడు ఎట్టుంటాడో తెలియదు, లంక ఎట్టుంటుందో తెలియదు, సీతాదేవి ఎలా ఉంటుందో తెలియదు, ఆమెను ఎట్లా కనిపెట్టాలో తెలియదు, వాళ్ళతోటి ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఇది ఆంజనేయుడి యొక్క రాయబారం. అంటే ఆంజనేయుడి యొక్క సర్వ సమర్థత ఏమిటో మనకి రామాయణంలో చక్కగా అర్థమవుతుంది. అందుకనే సుందరకాండ అనే పేరుతోటి ఒక కాండ మొత్తాన్ని కూడా ఆంజనేయుడు సీతాన్వేషణకి ఉపయోగించారు. అత్యద్భుతమైనటువంటి కాండ ఆ సుందరకాండ. అందుకనే రామాయణాన్ని ప్రారంభం చేసేటప్పుడు సుందరకాండతో ప్రారంభిస్తారు. మహాభారతాన్ని ప్రారంభించేటప్పుడు విరాట పర్వంతో ప్రారంభిస్తుంది. సుందరకాండ పారాయణం సర్వశుభాలు కలిగిస్తుందని, అలాగే విరాట పర్వం చక్కగా వర్షాలు దేశం సుభిక్షంగా ఉండటం ఇదంతా జరుగుతుంది అని. సరే, అలా రాయబారైనటువంటి వాడు ఆ ప్రకారంగా శత్రుసేనల యొక్క బలాబలాలు ఏమిటో తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ద్రుపద పురోహితుడు రాయబారానికి వచ్చినటువంటి వాడు, ఇప్పుడు రాయబారాన్ని ప్రారంభం చేస్తున్నాడు. మహాభారతంలో 4 రాయబారాలు ఉన్నాయి ఈ పర్వంలో. ఒకటి పాండవుల వైపు నుంచేమో ద్రుపద పురోహితుడు వెళ్ళాడు, 2 కౌరవుల వైపు నుంచేమో సంజయుడు వెళ్ళాడు, 3 పాండవుల వైపు నుంచి శ్రీకృష్ణుడు వెళ్ళాడు, 4 దుర్యోధనుడి దగ్గర నుంచి శకుని కుమారుడు అయినటువంటి ఉలూకుడు వెళ్ళాడు. ఈ 4 రాయబారాలు కూడా మనకి ఈ పర్వంలో వస్తాయి. ఈ పర్వంలోనే 4 వస్తాయి. 4 రాయబారాల్లో ఎక్కడా పోలికలు లేవు, ఒకదానికొకటి పోలికలు లేవు. వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు, వాళ్ళ వాళ్ళ సంబంధ బాంధవ్యాలు వేరు. మరి వాటిని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే తప్ప ఈ రాయబారాలకి వెనక ఉన్నటువంటి ఆంతర్యం మనకు అర్థం కాదు. ఈ మొట్టమొదటి ద్రుపద పురోహితుడి యొక్క రాయబారం, ఈ రాయబారం ఎలా జరిగిందో జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే ఈ రాయబారంలో పెద్దగా విశేషాలు ఏమీ ఉండవు. వాళ్ళు చెప్పినటువంటి మాటలను ఇక్కడ చెబుతాడు, వీళ్ళు చెప్పిన మాటలను అక్కడ చెబుతాడు. చెప్పేటువంటి మాటను ఏ రకమైనటువంటి సౌందర్యం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు పెట్టినట్టుగా చెబుతాడు. ఇది ఈ రాయబారం. సరే, ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ధృతరాష్ట్రుణ్ణి కలుసుకున్నాడు ద్రుపద పురోహితుడు. తన గురించి చెప్పాడు, రాయబారిగా వచ్చారని చెప్పాడు. అతన్ని ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు సత్కరించారు. ఎందుకంటే బ్రాహ్మణుడు గనక, బ్రాహ్మణుడిని గౌరవించడం అనేటువంటిది ఆ కాలంలో ప్రత్యేకంగా ఉన్నది గనక, ఎటువంటి దుర్మార్గులు కూడా ఆ బ్రాహ్మణుల్ని గౌరవిస్తుంటారు గనక సత్కరించారు. కురుసభలో ప్రవేశించినటువంటి ఈ ద్రుపద పురోహితుడు ముందుగా పాండవుల యొక్క క్షేమ సమాచారాన్ని ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రాదుల యొక్క క్షేమ సమాచారాన్ని అడిగి సభాసదుల యొక్క సమక్షంలో ఇలా చెబుతున్నాడు, ఓ సభాసదులారా, నేను పాండవ రాయబారిగా మీ వద్దకు వచ్చాను. సనాతనమైనటువంటి రాజధర్మం ఏమిటో మీకు తెలుసు. ధృతరాష్ట్రుడు, పాండురాజు ఒకే తండ్రి బిడ్డలు. పిత్రార్జితమైనటువంటి సంపద మీద ఇద్దరికీ సమానమైనటువంటి హక్కు, అధికారం ఉంది. అంటే ఈ రాజ్యం మీద ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి ఇద్దరికీ కూడా అధికారం ఉంది. మరి భారతరాష్ట్రులు అంటే కౌరవులు అంటే దుర్యోధనాదులు తమ తండ్రి యొక్క రాజ్యాన్ని పొందారు, కానీ పాండవులు తమ తండ్రి యొక్క రాజ్యాన్ని పొందలేదు. ఎందుకని పొందలేకపోయారు అంటే రాజ్యమంతా ధృతరాష్ట్రుడి అధీనమై ఉంది గనక. పాండురాజే రాజైనప్పటికీ ధృతరాష్ట్రుడికి ఆ రాజ్యాన్ని న్యాసంగా వదిలి, అంటే తాత్కాలికంగా వదిలిపెట్టి ఆయన భార్యలను తీసుకొని అరణ్యాలకు వెళ్ళాడు. తిరిగి వస్తే ఎలా ఉండేదో, కానీ ఆయన తిరిగి రాకుండా అక్కడే చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పటికి దీనికి శాశ్వతంగా సింహాసనం హాయిగా కుదిరిపోయింది బాగా, ఎందుకంటే ఇంకెవరు అడగటానికి వీల్లేదు. అందువల్ల ధృతరాష్ట్రుడికి ఈ రాజ్యం అంతా కూడా అధీనమై ఉండటం వల్ల పాండురాజు కుమారులు తమ పిత్రార్జితమైనటువంటి రాజ్యాన్ని పొందలేకపోయారు. మరి దుర్యోధనాదులు, ప్రధానంగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైనటువంటి వారు కర్ణుడితో సహా కలిసి, శత్రుడితో సహా కలిసి అనేకమైనటువంటి కుటిలమైనటువంటి ఉపాయాలతో పాండవుల్ని చంపటానికి ప్రయత్నం చేశారు. పాండవులు కనుక సరిపోయినట్లయితే ఈ రాజ్యానికి మళ్ళీ ఇంక వేరే వాళ్ళు అధికారం లేకుండా మొత్తం తమ స్వాధీనం అవుతుంది అని అనుకున్నారు. అయితే పాండవుల్ని చంపాలి అని అంటే భీముడు అడ్డుగా ఉన్నాడు. అందుకని ముందు భీముడిని కనుక చంపినట్లయితే ఇక పాండవుల యొక్క అడ్డు లేకుండా పోతుంది అని అనుకోండి. భీముడిని చంపడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. విషాన్నం పెట్టారు, పావుల చేత కనిపించారు, అలాగే కాలకోట విషాన్ని తినిపించారు, మరి గంగలో తోయించారు. ఇట్లా అనేకమైనటువంటి పద్ధతుల్లో భీముడిని చంపడం కోసం ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళకి ఆయుష్ ఉండటం వల్ల పాండవులు బ్రతికి బట్టగట్టారు, వాళ్ళు ఎవరు మరణించలేదు. మహాత్ములైనటువంటి పాండవులు బాహుబల పరాక్రమాల చేత నూతన రాజ్యాన్ని స్థాపించుకున్నారు. నీవేమో వాళ్ళకి అర్ధరాజ్యంగా ఖాండవప్రస్థం ఇస్తే ఆ ఖాండవప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకొని నలుగురు సోదరులు నాలుగు దిక్కులకి వెళ్ళి దిగ్విజయ యాత్రలు చేసి ధర్మరాజు రాజసూయాగాన్ని చేసి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఇది వాళ్ళ యొక్క బలపరాక్రమాలతో సాధించుకున్నటువంటి రాజ్యం. అయితే వాళ్ళ రాజ్యాన్ని సంపాదించుకోవటాన్ని చూసి సహించక అసూయ చెందినటువంటి దుర్యోధనుడు ధర్తరాష్ట్రుడు శకుని యొక్క సలహాతో పాండవుల్ని పిలిపించి మాయాజోదం ఆడించి ఆ మాయాజోదంలో ధర్మరాజుని ఓడించి వాళ్ళ యొక్క రాజ్యాన్ని అపహరించాడు. ధృతరాష్ట్రుడు కూడా ఈ జోదానికి అనుమతించాడు, ఈ జోదాన్ని ప్రోత్సహించాడు. ఆయనే విదురుని పంపించి ధర్మరాజుని పిలిపించాడు జోదం కోసమని. రాజ్యాన్ని కాజేయటంతో ఆగకుండా నిండు సభలో పాండవ పట్టణ మహర్షి ద్రౌపదీదేవిని, కులస్త్రీని, ఆ కురువంశపు కోడల్ని ఘోరాతి ఘోరంగా వస్త్రాపహరణం చేసి అవమానించారు. అయితే ధర్మానికి కట్టుబడినటువంటి పాండవులు మౌనం వహించారు. మరి ధృతరాష్ట్రుడేమో తిరిగి వారి రాజ్యం వారికి అప్పగించినట్టే అప్పగించాడు. వాడు దారిలో ఉండగానే మళ్ళీ పిలిపించాడు జోదానికి. ఈ అనుజ్యుతంలో ఓడిపోయినటువంటి వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి అనేటువంటి నియమంతో ఒకే ఒక్క ఆట ఆడారు. మళ్ళీ శకుని యొక్క కపటం కారణంగా ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి ధర్మరాజు పాండవులు సోదరులతో సహా ద్రౌపదితో సహా 12 సంవత్సరాలు ఘోరమైనటువంటి అరణ్యాల్లో అనేకమైనటువంటి క్లేశాలు అనుభవిస్తూ ఆ అరణ్యవాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత 1 ఏడు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయడానికి విరాట నగరంలోకి వెళ్ళి జనపదాల మధ్యలో జనుల మధ్యలో ఆ విరాట మహారాజు యొక్క ఆశ్రయంలో వాళ్ళకి సేవకావృత్తి చేస్తూ అత్యంత కష్టభరితమైనటువంటి అజ్ఞాతవాసాన్ని కూడా పూర్తి చేశారు. ఈ అరణ్య అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసినటువంటి పాండవులకి వారి రాజ్యాన్ని వాళ్ళకి అప్పగించవలసినటువంటి ధర్మం ఇప్పుడు మీ పట్ల ఉంది. పాండవులు ధర్మబద్ధంగా తమకు రావాల్సినటువంటి రాజ్యాన్ని మాత్రమే కోరుతూ ఉన్నారు. అది కూడా సామరస్యంగా రాజ్యాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసమే నన్ను దూతగా పంపారు. ఇంతవరకు తమకు చేసినటువంటి అన్యాయాలని, మోసాలని అన్నింటినీ కూడా మర్చిపోయి వాళ్ళు సంధిని మాత్రమే కోరుతున్నారు. ఏ రకమైనటువంటి జన నష్టం జరగకుండా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇస్తే ఏ రకమైనటువంటి జన నష్టం లేకుండా, యుద్ధం లేకుండా జరిగిపోతుంది. పాండవుల యొక్క నడవడి ఎలాంటిదో, దుర్యోధనాదుల యొక్క నడవడి ఎలాంటిదో ఇక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ యొక్క ప్రవృత్తి ఏమిటో కూడా తెలుసు. మహావీరులైనటువంటి పాండవులు ఏ విధమైనటువంటి జన నష్టం జరగకుండా, ఆ రక్తం కారకుండా తాము తమ రాజ్యాన్ని పొందాలని అనుకుంటున్నారు. పాండవులు కౌరవుల కన్నా మహాబలవంతులు. సాక్షికి భీమసేనుడు, నకుల సహదేవులు వాళ్ళంతా ఒక్కొక్క అర్జునుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఇక అర్జునుడు ఎక్కడున్నాడు? అతడు ఏకైక వీరుడు. ప్రపంచంలో అటువంటి సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి మహావీరుడు మరొక ఇవ్వడం లేదు. ఈ 11 అక్షరణల సేన ఒకవైపు నిలబడి అర్జునుడు ఒక్కడే ఒక్కవైపు కనుక నిలబడినట్లయితే ఈ 11 అక్షవణులతోటి కూడా సమానమైనటువంటి వాడు అర్జునుడు. ఈ 11 అక్షవణులు కూడా అర్జునుడు ఏమీ చేయలేదు. అర్జునుడి యొక్క పరాక్రమాన్ని, భీమసేనుడి యొక్క బలాన్ని, శ్రీకృష్ణుడి యొక్క తెలివితేటల్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళతో యుద్ధానికి సిద్ధపడరు. కాబట్టి మీ ధర్మం ప్రకారం పాండవుల యొక్క రాజ్యాన్ని పాండవులకు ఇచ్చింది, ఇచ్చి సంధి చేసుకోండి. ఇదే ఇప్పుడు మీకున్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి మార్గం అన్నాడు. ఇక్కడ ద్రుపద పురోహితుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అన్నీ సత్యాలే, ఎక్కడా ఒక్క అబద్ధం లేదు. కానీ చెప్పేటప్పుడు మాత్రం కఠినంగా ఉంది. అందుకే ఆయన మాటల తర్వాత భీష్ముడు మాట్లాడుతున్నాడు. ద్రుపద పురోహితుడి మాటలు విని భీష్ముడు అంటున్నాడు, కురువృద్ధుడైనటువంటి భీష్ముడు ఆయన్ని గౌరవించి అంటున్నాడు ఇలాగా, ఓ మహాత్మా, పాండవులు కురువంశానికి ఆనందం కలిగిస్తూ సంధిని కోరుకోవటం చాలా అదృష్టం. నీవు చెప్పిందంతా యథార్థం, అక్షర సత్యం, ఇందులో ఏం అతిశయోక్తి లేదు. కానీ నీ మాటలు చాలా కటువుగా ఉన్నాయి, చాలా కఠినంగా మాట్లాడావు. అయితే ఇది బ్రాహ్మణ స్వభావం వల్ల ఇలా మాట్లాడావని నేను అనుకుంటున్నా. పిత్రార్జితమైనటువంటి రాజ్యాన్ని పొందేటువంటి హక్కు అధికారం పాండవులకి ఉంది తప్పకుండా, ఇందులో ఏ సందేహం లేదు. అలాగే అస్త్ర విద్యా విశారదుడైనటువంటి అర్జునుడు గొప్ప పరాక్రమశాలి అనటంలో కూడా ఏం సందేహం లేదు. అతన్ని సాక్షాత్తు ఇంద్రుడు కూడా జయించలేడు. ఒకసారి ఇంద్రుడు కూడా అర్జునుడితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాండవన దహన సమయంలో. అప్పుడు దేవేంద్రుడిని కాదు, ఇతర దేవతలతో సహా, దిక్పాలకులతో సహా అందరినీ కూడా అర్జునుడు ఓడించడం జరిగింది. కాబట్టి ఈ ముల్లోకాల్లోనూ సర్వసమర్థుడైనటువంటి వాడు అర్జునుడే అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. కానీ ఆయన్ని చెప్పనివ్వకుండా కర్ణుడు అడ్డం పడ్డాడు. భీష్ముడు మాట్లాడుతూ ఉండగానే వాచాలుడైనటువంటి కర్ణుడు దుర్యోధనుడి వైపుకు చూచాడు. కోపంతో పొగరుగా ఆక్షేపిస్తూ ఇలా అంటున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, గతంలో జరిగిపోయినవన్నీ నువ్వు చెప్పినంత మాత్రాన ఏం ప్రయోజనం? అవన్నీ జరిగిపోయినాయి, అవి అందరికీ తెలుసు. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నందువల్ల ఏం ప్రయోజనం లేదు. దుర్యోధనుడి కోసం శకుని ధర్మరాజును ధర్మంగానే ఓడించాడు జూదంలో. అబద్ధాలు ప్రారంభం. శకుని ధర్మరాజుని ధర్మంగానే జూదంలో ఓడించాడు. జూదం నియమం ప్రకారం వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేశారు. ఇందులో ఏముంది విశేషం? అయితే ఇప్పుడు ధర్మరాజు జూద నియమం ప్రకారం మేము 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి వచ్చాం కాబట్టి మా రాజ్యాన్ని మాకు ఇవ్వండి అని కాదు అడుగుతుంది. ఏమడుగుతున్నారంటే, ఎందుకు అడుగుతున్నారంటే, మాకు పాంచాల సైన్యం, మత్స్య సైన్యం, సాత్యకి మొదలైనటువంటి వాళ్ళందరూ సహాయం ఉన్నారు, మిమ్మల్ని పిండి పిండి చేస్తాం, మా రాజ్యం ఇస్తారా తస్తారా అని అడుగుతున్నారు. దుర్యోధనుడు భయపడి ఎవరికి రాజ్యం ఇచ్చేటువంటి వాడు కాదు. ధర్మంగా కనుకైనట్లయితే శత్రువుకైనా సరే తన రాజ్యం మొత్తాన్ని కూడా ఇచ్చేస్తాడు ధర్మరాజు, దుర్యోధనుడు అటువంటి వాడు. కాబట్టి ఈ మత్స్య పాంచాల సేనల్ని చూసుకొని మూర్ఖుడిలాగా ధర్మరాజు రాజ్యాన్ని కోరుతా ఉన్నాడు. ఓ విద్వాంసుడా, దుర్యోధనుడు భయపడి అర్ధరాజ్యం కాదు కదా, 4వ వంతు కూడా ఇవ్వడు. ధర్మంగా కనుకైతే తన రాజ్యం మొత్తమైనా సరే శత్రువుకైనా సరే ఇస్తాడు. ఒకవేళ వాళ్ళకి రాజ్యమే కనుక కావాలనుకుంటే మళ్ళీ మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి రమ్మనండి, అప్పుడు ఆలోచిస్తాం. అంతేగాని మూర్ఖంగా తమ బుద్ధిని అధర్మం పాలు చేసుకోవద్దు. ఒకవేళ వాళ్ళు ధర్మాన్ని కనుక విడిచిపెట్టి యుద్ధాన్ని కనుక కోరుకున్నట్లయితే ఈ కర్ణుణ్ణి తలుచుకోమనండి, స్మరించమనండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అన్నాడు. కర్ణుడి యొక్క వాచాలత్వం మహాభారతంలో ఎక్కడ కావాలంటే అక్కడే మనకు దొరుకుద్ది. కర్ణుడి యొక్క వాచాలత్వం మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది మహాభారతంలో ఉన్నటువంటి 18 పర్వాల్లో కూడా సభాపర్వంలో. నోటికి వచ్చినట్టు పేలాడు. రౌడీలు గుండాలు తాగుబోతులైనటువంటి వాళ్ళు రోడ్డు మీద పడి ఎలా అయితే మాట్లాడతారో అంతకంటే హీనాతిహీనంగా మాట్లాడాడు కర్ణుడు అక్కడ కౌరవ సభలో, నిండు సభలో. పెద్దలందరూ కూడా మౌనం వహించటం వల్ల నోటికి వచ్చినట్టల్లా ప్రేలాడు. మరి ఇప్పుడు కూడా అలాగే ప్రేలుతూ ఉన్నాడు. మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటున్నాడు ఈ రకమైనటువంటి వాచాలుడైనటువంటి కర్ణుడు, పోనీ మాట్లాడేదేమైనా నిజాలు మాట్లాడతాడా అంటే నిజాలు మాట్లాడాడు. పచ్చి అబద్ధాలని నిజం మాదిరిగా చెబుతాడు. అందులోనూ అందరికీ తెలిసినటువంటి విషయాన్ని, అందరికీ తెలిసినటువంటి విషయాన్ని మసిగూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు నిజంగా ఇక్కడ కర్ణుడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? వచ్చినవాడు పాండవుల యొక్క రాయబారి, ద్రుపద పురోహితుడు, బ్రాహ్మణుడు. మరి చెబుతున్నదేమో ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి మాటల మీద సలహా ఇచ్చేటట్టుగా కురువృద్ధుడైనటువంటి భీష్ముడు మాట్లాడుతున్నాడు. ఆయనకు అధికారం ఉంది మాట్లాడటానికి, భీష్ముడికి. అందరికన్నా అధికారం ఎక్కువగా ఉన్నది ధృతరాష్ట్రుడికి, అధికారం ఉంది. మరైతే ఆ భీష్ముడి మాటలు సాగనీయకుండా మధ్యలోనే అడ్డుకున్నాడు. ఎందుకు అడ్డుకున్నాడంటే ఆయన అర్జునుడిని ప్రశంసించాడు. అర్జునుడిని ప్రశంసిస్తే ఈయన సహించలేడు. ఎందుకంటే అర్జునుడి గురించినటువంటి నిజాలు తెలిస్తే, ఆ అర్జునుడితో పాటు తన గురించినటువంటి నిజాలు కనుక తెలిస్తే, దుర్యోధనుడికి తన మీద నమ్మకం కనుక పోతే తన బ్రతుకు ఏమైపోతుందో అని భయం ఉంటుంది. అందుకోసమని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్జునుడిని ప్రశంసించనీయకుండా అడ్డుపడుతూ ఉంటాడు. అందుకే అర్జునుడి యొక్క పరాక్రమాన్ని గొప్ప చేసి చెబుతున్నాడు భీష్ముడు అని అడ్డుపడ్డాడు. నిజంగా అర్జునుడి చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నాడో కర్ణుడు చెప్పడానికి వీల్లేదు. ఒక్కసారి కూడా అర్జునుడిని గెలిచినటువంటి వాడు కాదు కర్ణుడు మహాభారతం మొత్తంలో. ఎప్పుడు కూడా అర్జునుడిని గెలవలా కర్ణుడు. ద్రౌపది స్వయంవరం అప్పుడు వెళ్ళాడు, అప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. ఉత్తర గోగ్రహణానికి వెళ్ళాడు, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, శత్రునిలతో పాటుగా కర్ణుడు శత్రురంగ బలాలతో ఉండి ఒకే ఒక్క అర్జునుడు ఎవ్వరి సహాయం లేకుండా ఒక్క రథం మీద వస్తే ఆ కర్ణుడు ఎదిరించి అనేక సార్లు పారిపోయాడు. భీష్ముడు తొలగిపోయాడు, ద్రోణాచార్యుడు తొలగిపోయాడు, కృపాచార్యుడు తొలగిపోయాడు, అశ్వత్థామ తొలగిపోయాడు. సరే కర్ణుడు దుర్యోధను సంగతి చెప్పే పని లేదు. రావటం తన్నులు తింటాం పోవటం, రావటం తన్నులు తింటాం పోవటం. ఈ కర్ణుడు నేను చాలా గొప్పవాడిని, అర్జునుడు నాలో ఎందుకు పనికిరాడు అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ కర్ణుడు దుర్యోధను రక్షించాల్సినటువంటి సమయంలో గంధర్వులతో యుద్ధం జరిగితే ఘోషయాత్ర కోసం అని పోయినప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. గంధర్వుల చేతిలో ఓడిపోయి అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు, అడ్రస్ లేదు. ఇదే కర్ణుడు ద్రోణాచార్యుని గురుదక్షిణగా ద్రౌపదుడిని కట్టితమ్మన్నప్పుడు పోయి ద్రౌపదుడి చేతిలో ఓడిపోయి పారిపోయి వచ్చినటువంటి వాడు. ఆ ద్రౌపదుడిని ఓడించి పట్టుకొచ్చాడు అర్జునుడు, ఆ గంధర్వుల్ని ఓడించి పట్టుకొచ్చాడు అర్జునుడు. కాబట్టి ఏనాడు కూడా అర్జునుడిని ఓడించినటువంటి వాడు కాదు, అర్జునుడితో సమానంగా యుద్ధం చేసినటువంటి వాడు కూడా కాదు. అటువంటి కర్ణుడు అర్జునుడిని ప్రశంసిస్తే సహించలేక ఇప్పుడు భీష్ముడికి అడ్డు తగులుతూ ఉన్నాడు. తానే గొప్ప వీరుణ్ణి అని నిరంతరము కూడా దుర్యోధనుడికి చెవిలో జోరీగలాగా చేరి చెబుతూ ఉంటాడు. నేను ఒక్కడనే పాండవుల్ని సంహరిస్తా, అర్జునుడు నాకు లెక్క కాదు. అర్జునుడే లెక్క కాకపోతే ఇక భీముడు ఎంత, ఇక నకుల సహదేవులు ఎంత, ధర్మరాజు ఎంత, ఐదుగురు పాండవులను నేను మట్టు పెట్టేస్తాను, నీకేం పర్వాలేదు అని చెబుతూ ఉంటాడు. ఏమయ్యా కర్ణ, ఒక్కసారైనా నువ్వు అర్జునుడిని గెలవలేదే, మరి పాండవులందరినీ ఎలా మట్టు పెడతావు అని అడగాల్సినటువంటి మూర్ఖ శిఖామణైనటువంటి దుర్యోధనుడు ఎప్పుడు కూడా అడగడు. ఎందుకనంటే దుర్యోధనుడి యొక్క ఆలోచన ఎట్లుందో ఆలోచన ప్రకారం నడిచేటువంటి వాడు, ఆ ఆలోచనని బాగా ప్రోత్సహించేవాడు కర్ణుడు. మిగిలిన పెద్దలంతా ఏం చేస్తారంటే, అయ్యా చెడిపోతావు, నాశనమైపోతావు, అదిగో వాళ్ళతో తగాదా పెట్టుకోబాకు, ఈ దుర్మార్గాలు చేయబాకు, అదిగో దైవబల సంపన్నులు పాండవులు కాబట్టి వాళ్ళతోటి నీకు యుద్ధం వద్దు అని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళు. కానీ కర్ణుడు ఏం చేస్తాడంటే, దుర్యోధనుడు ఏ ప్రకారంగా అయితే ఆలోచిస్తాడు అంటే అన్నీ మర్చిపోయి మూర్ఖంగా ఆ పాండవుల్ని ఎట్లయినా సరే సంహరించాలి అని అనుకున్నాడు కాబట్టి పాండవుల మీద దుర్యోధనుడిని ఎగదోస్తూ ఉంటాడు. అందుకని కర్ణుడు దుర్యోధనుడికి బాగా దగ్గరవాడు అయిపోతాడు. అందుకని అయ్యాడు దగ్గరవాడు, లేకపోతే ఇంకేమి లేదు అంతకంటే. ఇక కర్ణుడు మాట్లాడినటువంటి అబద్ధాలు ఏమిటో చూడండి. శకుని ధర్మరాజును ధర్మంగా ఓడించాడు. శకుని అన్నాడా, నేను ధర్మంగా ఆటాడుతున్నానని, నీతం తం విజేష్యామి కృత్వాతు కపటం విభో, కపటం చేసి మోసం చేసి పాండవుల యొక్క రాజ్యాన్ని నీకు హరించి ఇస్తాను దుర్యోధన అని చెప్పాడు. ఇది సంస్కృతంలో ఉన్నటువంటి, నేను అపహరించి ఇత్తు ధరాంత మాయ దురోధర వ్యాజమున అని తెలుగులో నన్నయ్య గారు ఇక్కడ ట్రాన్స్లేషన్ చేయటం జరిగింది. నేను అపహరించి ఇత్తు ధరాంత మాయ దురోధర వ్యాజమున, మాయా జూదంలో వాళ్ళ సంపదను నీకు అపహరించిస్తాను అన్నాడు. అంటే ఆటాడినటువంటి శకునేమో, నేను మాయాజూదం ఆడుతున్నాను, ఆడతాను, ఆడి మీకు రాజ్యాన్ని జయించిస్తానని చెబితే, ఈ పక్కన్నటువంటి కర్ణుడు అంటాడు ధర్మంగా ఆడాడు శకుని అని అంటున్నాడు. సరే ధృతరాష్ట్రుడు చెప్పాడు, ఓ విదురా, పాండవుల్ని అన్యాయంగా ఆ రోజున పిలిచి ఈ మాయాజూదంలో శకుని ఓడించాడు కదా, ఈ కోపం వాళ్ళకి లేకుండా ఎందుకుంటుంది అని ధృతరాష్ట్రుడు స్వయంగా చెప్పాడు. అంటే ధృతరాష్ట్రుడికి శకుని మోసం చేశాడని తెలుసు, శకునికి తాను మోసం చేశాడని తెలుసు, దుర్యోధనుడికి తెలుసు, అందరికీ తెలుసు, దాంతోపాటు కర్ణుడికి తెలుసు. తెలిసినా సరే ఎంత అబద్ధాన్ని మాట్లాడటానికైనా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా చక్కగా అబద్ధాలు మాట్లాడతా ఉంటాడు. అందుకనే చెప్పాడు ధర్మంగా ఓడించాడు. అంటే శకుని యొక్క అధర్మం కర్ణుడికి ధర్మంగా కనిపించింది. ఇక ధర్మరాజు మూర్ఖుడట, ఇది కర్ణుడి యొక్క ఉవాచ. అసలు మూర్ఖ శిఖామణిని తన పక్కన పెట్టుకున్నాడు, ఆ మూర్ఖుడికి ఈ మూర్ఖుడు తోడున్నాడు. ధర్మరాజునేమో మూర్ఖుడు అని అంటున్నాడు. ధర్మరాజుని మూర్ఖుడని ధృతరాష్ట్రుడు అన్నాడా ఎప్పుడన్నా, భీష్ముడు అన్నాడా, ద్రోణాచార్యుడు అన్నాడా, కృపాచార్యుడు అన్నాడా, అశ్వత్థామ అన్నాడా, విదురుడు అన్నాడా, సంజయుడు అన్నాడా, గాంధారి అందా, ఎవరన్నారు కాబట్టి. కానీ వీడు అంటున్నాడు, ఈ కర్ణుడు అంటున్నాడు మూర్ఖుడు అని. కాబట్టి ఇక్కడ పరమ మూర్ఖుడు ఎవరయ్యాడంటే కర్ణుడు అని మనకు అర్థం. ఇక మూడవది, రాజ్యం కావాలంటే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి రమ్మని అంటున్నాడు. ఎందుకు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చక్కగా చేసి వచ్చారు కదా, అదే అజ్ఞాతవాసం పూర్తి కాలేదయ్యా, అర్జునుడు బయటపడ్డాడు అన్నాడు దుర్యోధనుడు అక్కడే ఉత్తర గోగ్రహణంలో. అయితే ఇది చెప్పగలిగినటువంటి వాడు భీష్ముడు కనుక భీష్ముడిని అడగమన్నారు. భీష్ముడు అంతా లెక్కేసి చెప్పాడు, ఖచ్చితంగా నిన్నటితోటి వాళ్ళ యొక్క అజ్ఞాతవాస కాలం పూర్తయిపోయింది అందుకనే బయటపడ్డాడు అని. మాట్లాడకుండా దుర్యోధనుడు తిరిగి వచ్చేసాడు. మరి దుర్యోధనుడు ఒప్పుకున్నాడు కానీ, అంటే కర్ణుడు మాత్రం ఒప్పుకోవట్లా, అంటే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి రమ్మంటాడు. మళ్ళీ చేసేస్తే మళ్ళీ చేసి రమ్మంటాడు, వారి సమయమైంది. కాబట్టి ఈ రకంగా కర్ణుడు ఎలాంటి వాచాలుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ధర్మరాజు యొక్క బుద్ధిని అధర్మం పాలు చేసుకోవద్దు, అంటున్నాడు, అధర్మ పాలు చేసుకుంటున్నాడు. అంటే ధర్మరాజు అంట అధర్మంగా నడుస్తున్నాడు అంట, వీడేమో ధర్మంగా నడుస్తున్నాడు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, ఈ దుష్ట చతుష్టయం ధర్మంగా నడిచేటువంటి వాళ్ళు, ధర్మరాజేమో అధర్మంగా నడిచేవాళ్ళు. వేమన గారు వాడు చెప్పారు, ధర్మ మనసి పూని ధర్మరాజాదులు నిర్మలంపు కీర్తి నిలుపుకొంది. ధర్మం అంటే ఏమిటో దానికి ప్రత్యక్ష నిదర్శనం ఒక విగ్రహం. ధర్మాన్ని కనుక విగ్రహంగా పోతపోస్తే అది ధర్మరాజు. అటువంటి ధర్మరాజుని అధర్మంగా నడుస్తున్నామని అంటున్నాడు. అసలు దుర్యోధనుని మాట్లాడనీయకుండా, ద్రోణాచార్యుని, కృపాచార్యుని మాట్లాడనీయకుండా, కురువంశానికి సంబంధించినటువంటి వీరులను ఎవరిని మాట్లాడనీయకుండా ఈ కర్ణుడు మాట్లాడతాం ఏమిటి? ఇది వాచాలత్వం. దీన్ని ఏమంటారంటే నోటి కండూతి అంటారు. కండూతి అంటే దురద, నోటి దురద. అది కాస్త బాగా ఎక్కువ పాలుంది కర్ణుడికి, అందుకని అట్లా మాట్లాడతా ఉంటాడు. అయితే కర్ణుడు మాట్లాడినటువంటి మాటలకి మరి భీష్ముడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే భీష్ముడిని అడ్డుకొని కర్ణుడు మాట్లాడాడు కనుక ఆ కర్ణుడి మాటలకి భీష్ముడు సమాధానం చెబుతున్నాడు. ఏమంటున్నాడు, రాధేయ, నిన్న కాక మొన్న జరిగినటువంటి ఉత్తరగ్రహణంలో అర్జునుడు ఒక్కడే వచ్చి ఆరుగురు మహారథులైనటువంటి వాళ్ళని, అంటే నన్ను, ద్రోణాచార్యుణ్ణి, కృపాచార్యుణ్ణి, అశ్వత్థామని, నిన్ను, దుర్యోధనుణ్ణి ఓడించినటువంటి విషయం అప్పుడే మర్చిపోయావయ్యా, ఎంతో కాలం కాలేదు కదా, అప్పుడే మర్చిపోయావా? ఎన్నిసార్లు అర్జునుడితో పోరాడి ఓడి పారిపోయావు నువ్వు? నీ పరాక్రమం ఏమిటో అప్పుడు అందరికీ తెలియలా? మేమందరం చూచాం కదా, ఘోషయాత్ర సమయంలో అయితే మేము చూడలేదు, కానీ నీ పరాక్రమం ఏమిటో, ఎట్లా పారిపోయావో వికర్ణుడు రథవెక్కి. ఇప్పుడు మాత్రం నువ్వు ఎన్నిసార్లు పారిపోయావో మేము చూసాం కదా. మరైతే ఎందుకీ ప్రగల్భాలు వెలుగుతావు? నువ్వు ఈ ప్రగల్భాలు వెలకంగానే నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోగానే గొప్పవాడు అయిపోతావు అనుకుంటున్నావా అన్నాడు. పరిస్థితిని గమనించాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు మాట్లాడబోతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో మనం రేపు చెప్తాం.